ఈరోజు మన శ్రీమద్ భాగవతం కక్షంలోకి. సో ఈరోజు మనము శ్రీమద్ భాగవతం 10వ అధ్యాయం చర్చించుకుంటాము 4వ స్కందంలో. సో ఈరోజు మొత్తం 10వ అధ్యాయం ఈరోజు ఒకే క్లాస్లో చర్చించుకోవడానికి ప్రయత్నిద్దాము. 30 శ్లోకాలు ఉన్నాయి. సో ఇందులో ముఖ్యంగా ధ్రువమహారాజు యక్షులతో యుద్ధం జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనే విషయం ఈరోజు చూద్దామంట. సో మంగళాచరణం చేసుకుని స్టార్ట్ చేద్దాము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనా శలాకయా చిక్షోరన్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణరఘునాథాన్వితాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాం. నమావోం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామీనతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణి. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్వసే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ వృషభానుసుతే దేవీ ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం చ కన్నాతాయ తే నమః. వాంఛాకల్పతరూభ్యశ్చ కృపాసింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ. సో మనము నాలుగో స్కందంలో 10వ అధ్యాయంలో 1వ శ్లోకం. సో మైత్రేయుని చెప్తున్నారు. మైత్రేయ ఉవాచ ప్రజాపతేర్ దుహితరం శిశుమారస్య వైద్రువః ఉపయేమే భ్రమిం నామ తత్సుతౌ కల్పవత్సరౌ. సో ఇప్పుడు మైత్రేయుని ఏం చెప్తారంటే, మనం లాస్ట్ టైం చూసుకున్నాము లాస్ట్ శ్లోకాల్లో, లాస్ట్ అధ్యాయంలో, లాస్ట్ క్లాస్లో ధ్రువుడిని ఇప్పుడు పట్టాభిషేకం చేసేసి ఆయనకి రాజ్యభారాన్ని ఇచ్చేసారు, ఆయన రాజుని చేసేసారు. ఇప్పుడు ధ్రువ మహారాజు అయిపోయారు ధ్రువుడు. సో దాని తర్వాత ఇక్కడ రాశారు ఏంటంటే, ఆయన ధ్రువుడికి వివాహం జరిగింది. ఎవరితో అంటే ప్రజాపతి శిశుమార యొక్క కూతురుతో. ఆమె పేరు, ఆమె ఆయన కూతురు పేరు బ్రహ్మి, బ్రహ్మి. సో ఈ బ్రహ్మి తో వివాహం జరిగింది. ఆమె ద్వారా ఆయనకి ఇద్దరు పుత్రులు కూడా పుట్టారనమాట, జన్మించారు. కల్ప ఇంకా వత్సర వాళ్ళిద్దరి పేరు. సో ఆ విధంగా ఇక్కడ మనకు ఆల్మోస్ట్ అర్థమయ్యేది ఏంటంటే, ఆల్రెడీ మనకు ముందే చెప్పేశారు ధ్రువ మహారాజునికి, మహారాజు అంటే ధ్రువుణ్ణి మహారాజు చేసేసి ఉత్తానపాద ఆయన ఇప్పుడు రాజ్యాన్ని వదిలేసి భగవంతుడికి భక్తి చేసుకోవడానికి ఇంకా తపస్సు చేసుకోవడానికి అనేసి ఆయన వనంలోకి వెళ్ళిపోయారు. సో ఇప్పుడు ఇలాంటి సమయంలో దాని తర్వాత రాజు అయిపోయిన తర్వాత ఇక్కడ ధ్రువ మహారాజు వివాహం చేసుకుంటున్నారు. అంటే అదేంటి, ఉత్తానపాద ముందు తన కొడుకు వివాహం చేసిన తర్వాత కదా వెళ్ళిపోవాల్సింది. అంటే ఇక్కడ ప్రభుపాల ద్వారా రాస్తున్నారు, ఆయనకు ఎంతో ఆతృత్వం ఉంది. ఇప్పుడు నేను కూడా ఆధ్యాత్మిక ఈ జీవితంలో ముందుకు వెళ్ళాలి, సంపూర్ణంగా ఆధ్యాత్మిక జీవితం జీవించాలి, ఆత్మసాక్షాత్ కోసం, ఆత్మసాక్షాత్కారం కోసం ప్రయత్నించాలి అని ఆయన కుతూహలత ఎంత ఉండే అంటే, ఇప్పుడు దానికి అది అన్నింటికన్నా ఆయనకు ముఖ్యమైనది అనిపించింది. సో మిగతా ఇవన్నీ రాజాన్ని పరిపాలించడం ఇంకా మిగతా బాధ్యతలన్నీ కూడా ఇప్పుడు ఆయనకు అవి ముఖ్యమైనవి అనిపించలేదు. సో మామూలుగా ఇది సాధారణంగా చూడడానికి చాలా అరుదు, కానీ ఇక్కడ ఉత్తాన పద ఈ విధంగా ఆలోచించి వెళ్ళిపోయాడు అనే విషయం మనకు అర్థమవుతుంది. ఇక ప్రభుపాల ద్వారా రాస్తున్నారు. సో దీని నుంచి ప్రభుపాల ద్వారా అదే విషయం ఇక్కడ రాస్తున్నారు. ఆయనకి ఇది ఎక్కువ ఇంపార్టెంట్ అనిపించింది, అందుకే ఆయన వెళ్ళిపోయాడు. సో నెక్స్ట్ మనము 2వ శ్లోకం చూద్దామంట. ఇలాయామపి భార్యాయాం వాయో పుత్ర్యాం మహాబలః పుత్రం ఉత్కలనామానం యూషిద్ రత్నం అజీజనత్. ఇంకేం చెప్తున్నారంటే ఇక్కడ ఈ ఎంతో శక్తివంతుడైన ధ్రువ మహారాజుకి ఇంకొక భార్య కూడా ఉందన్నమాట. అంటే ఇంకొక వివాహం కూడా చేసుకున్నారు, ఇంకొక భార్య. ఆమె పేరు వచ్చేసి ఇలా, ఆమె వాయుదేవుడి యొక్క పుత్రి, ఇలా ఆమె పేరు. సో ఆమె ద్వారా ఒక ఇద్దరు సంతానం కలిగారు, ఒక పుత్రుడు ఒక పుత్రి. సో పుత్రుడి పేరు ఉత్కల, ఇంకొక ఎంతో సౌందర్యవంతమైన పుత్రి కూడా కలిగిందంట. ఉత్తమస్త్వ క్రతోదాహో మృగయాయాం బలియశ హతః పుణ్య జనేనాద్రౌ తన్మాతాస్య గతిం గత. ధ్రువ మహారాజు యొక్క తమ్ముడైన ఉత్తమ, ఆయన ఇంకా వివాహం చేసుకోలేదంట, ఇంకా అవివాహితుడే. ఆ సమయంలోనే ఒకసారి ఇది వేటాడడానికి అనేసి ఆయన అడవుల్లోకి వెళ్ళాడు. ఆ సమయంలో అక్కడ హిమాలయాల దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ యక్షుల ద్వారా ఎవరో ఒక యక్షుడు ఆయన్ని చంపేశాడు. సో ఆయనతో పాటు ఆయన వెతుక్కుంటూ ఆయన ఒక తల్లి కూడా సురుచి కూడా వెళ్ళింది. ఆ సురుచి కూడా వెళ్ళి ఆమె కూడా మరణించింది అక్కడే. సో ఈ విధంగా ఈ విషయము మనకి ముందే చాలా ముందు ధ్రువుడు చిన్న ఉన్నప్పుడు తపస్సు చేసుకొని భగవంతుడు సాక్షాత్కారం అయినప్పుడు ఆయనే అప్పుడే చెప్పేశాడు భగవంతుడు ఇలా జరుగుతుంది భవిష్యత్తులో అని. సో అలాగే ఇప్పుడు జరిగిపోయింది. ధ్రువో భ్రాతృ వదం శ్రుత్వా కోపామర్ష సుచార్పిత జైత్రం స్యందనం ఆస్తాయ గత పుణ్య జనాలయం. ఇంకేం చెప్తున్నారంటే ఇక్కడ ఈ విధంగా ఎప్పుడైతే ధ్రువుడు విన్నాడో తన యొక్క తమ్ముడైన ఉత్తమ ఇలా అడవుల్లో వేటాడడానికి వెళ్ళినప్పుడు అక్కడ యక్షుల ద్వారా చనిపోయాడు, ఎవరో యక్షుడు చంపేశాడు ఆయన్ని హిమాలయ పర్వతాల దగ్గర. సో అది తెలుసుకొని వెంటనే ఎంతో దుఃఖంలో మునిగిపోయి ఎంతో కోపం వచ్చిందంట, కోపమర్ష. సో అలా కోపం వచ్చిన తర్వాత అప్పుడు వెంటనే అతను ఆయన రథం పైన ఎక్కి ఎక్కడైతే ఆ యక్షులు ఉంటారో అలకాపురి హిమాలయాల దగ్గరికి ఇప్పుడు అక్కడికి ప్రయాణం చేస్తున్నారన్నమాట. సో ఈ ఎలాగైతే తన తమ్ముడిని వధించారు కదా, వాళ్ళపైన ప్రతీకారం తీసుకోవడానికి, వారికి సరైన శిక్షను విధించడానికి. సో ఇప్పుడు ఈ విధంగా ధ్రువుడు ఇలా దుఃఖంలో మునిగిపోవడం ఏంటి, ఆయన కోపం రావడం ఏంటి, అతను శుద్ధభక్తుడు కదా, ఇవన్నీ అసలు శుద్ధభక్తుడితో ఇలాంటివన్నీ వాళ్ళకి ఇట్లాంటివన్నీ రాకూడదు కదా, అలాంటి భావాలు మహాభక్తులకి. అవును, మామూలుగా భక్తులు అలా అవ్వరు, కానీ ఇలా ఎప్పుడు కూడా వాళ్ళు ఏ భక్తుడు కూడా ఏ శుద్ధ భక్తుడు కూడా కోపం రాకూడదు, ఎప్పుడు వాళ్ళ దుఃఖం వాళ్ళకి రాకూడదు అని ఇలా ఆలోచించడం అనేది ఒక మిస్అండర్స్టాండింగ్. మిస్అండర్స్టాండింగ్ అంటే సరిగ్గా మనం అర్థం చేసుకోలేదు ఇంకా అనే విషయాన్ని. సో ఇక్కడ ధ్రువుడు, ఆయన ధ్రువ మహారాజు శుద్ధభక్తుడు, ఇంకా అంతేకాకుండా ఆయన ఒక రాజు మహారాజు. సో అందుకనే ఇలా ఎవరైనా తన తమ్ముడిని చంపేస్తే సడన్గా, సో అలాంటి సమయంలో ఇది ఆయన కర్తవ్యం. అలా ఎవరినైనా బయట వాళ్ళు వచ్చేసి మీ తమ్ముడిని చంపేస్తే మీరు అప్పుడు ఊరికే కూర్చోకూడదు. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఈయన క్షత్రియుడు, ఈయన కర్తవ్యమే రక్షించడం ప్రజల్ని. ఆయన పరివార వాసుల్ని ఎవరైనా వచ్చి చంపేస్తే ఆయన రక్షించుకోలేకపోతే, వాళ్ళకి దండించలేకపోతే మరి ఇంకేం క్షత్రియుడు. సో ఇది ఆయన యొక్క కర్తవ్యం అన్నమాట. సో ధ్రువుడి యొక్క కర్తవ్యం ఒక రాజుగా. సో అందుకనే వెంటనే ఆయన ఈ యక్షుల వైపు వాళ్ళని దండించడానికి, వారిపైన ప్రతీకారం తీర్చుకోవడానికి హిమాలయాల వైపు వెళ్ళిపోయాడు. సో ఆయన కర్తవ్యాన్ని ఆయన నిర్వర్తిస్తున్నాడు అనమాట. దానికి తగ్గట్టుగా ఆయన వివరిస్తున్నాడు. సో ఆ విషయం కూడా అర్థం చేసుకోవాలి. సో బేసికల్ ఏంటంటే వాళ్ళు శుద్ధభక్తులు ఏంటంటే వాళ్ళ ఇంద్రియ తృప్తి కోసం లేకపోతే భోగించడంలో ఏమైనా సమస్యలు వస్తే దానికి మామూలుగా బయట ఎందుకు జనాలు కోపం వచ్చేస్తుందంటే వాళ్ళకి ఎవరో వాళ్ళని ఇంద్రియం భోగించడంలో ఏదో ఆపత్తి కలిగిస్తున్నారు, అందుకే వాళ్ళకి వెంటనే కోపం వచ్చేస్తుంది, నన్ను ఎందుకు ఎంజాయ్ చేయనివ్వట్లేదు అని, ఎవరు ఎంజాయ్ చేయనివ్వట్లేదు అని. సో అలా కోపం వస్తుంది, అలా ఏమైనా భోగించడానికి దొరక్కపోతే అప్పుడు దుఃఖిస్తూ ఉంటారు. సో అలా ఒకరి ఇంద్రియ తృప్తిలో బాధ కలిగినప్పుడు, ఆపత్తి కలిగినప్పుడు దుఃఖించడం లేకపోతే కోపంగా కోపించుకోవడం, సో ఇది భక్తులు ఎవరు చేయరు, శుద్ధ భక్తులు అలా అన్నమాట. సో కానీ అలా ఏ ఫీలింగ్స్ లేకుండా, అంటే కోపము దుఃఖము ఏ భావాలు అంటే ఫీలింగ్స్ ఎమోషన్స్ లేకుండా ఉండాలి ఒక భక్తుడు అనేది అనుకోవడం సరిగా మూర్ఖత్వం, అది సరైన అర్థం చేసుకోక కాదనమాట ఒక భక్తుడిని. సో అలా ఇప్పుడు ఇక్కడ చూస్తున్నట్టుగా ధ్రువుడు, సో ఆయన సేవ కర్తవ్యం, అలా భక్తులు సేవా కర్తవ్యం చేసేటప్పుడు సరిగ్గా కర్తవ్య పాలన చేయడానికి దానికి ఏ ఎమోషన్స్ ఉండాలో ఆ ఎమోషన్స్ ఉంటాయి. అంటే బేసికల్ ఏంటంటే మనము భక్తిలో ఎమోషన్ లెస్ అవ్వకుండా ఉండమన్నమాట, అంటే అన్ని ఎమోషన్స్ లేకుండా ఉండే పద్ధతి కాదనమాట. సో మనం ఏంటంటే అన్ని ఎమోషన్స్ని కరెక్ట్గా డైరెక్ట్ చేయాలి భగవంతుడి సేవలో, మనకు మనం చేయాల్సిన ధర్మాన్ని కర్తవ్యాన్ని నెరవేర్చడంలో, అది ఇక్కడ రాశారు. సో అందుకే మనం సరిగ్గా అర్థం చేసుకోవాలని చెప్తున్నారు. గత్వోదీచిం దిశం రాజా రుద్రానుచర సేవితాం దదర్శ హిమవద్రోణ్యాం పురీం గుహ్యగా సంకులాం. ద్రోమారాజు ఈ విధంగా ఉత్తరం దిశం, ఉత్తర దిశం ఉత్తరం వైపు వెళ్ళాడు. హిమాలయాలు ఉత్తరం వైపు ఉంటాయి కదా, సో ఉత్తర దిశంలో వెళ్ళి అక్కడ హిమాలయాల దగ్గరికి వెళ్ళి అక్కడ అక్కడ ఈ యక్షులు ఉండే నగరాన్ని చేరుకున్నారంట. అక్కడ గుహ్యక సంకులం, వీళ్ళందరూ కూడా శివుడి యొక్క అనుచరులంట. సో ముఖ్యంగా అక్కడ ఉండే వాళ్ళ యక్షులు చాలామంది కూడా శివుడి యొక్క భక్తులు ఉంటారు. ఇంకా వాళ్ళందరూ కూడా అక్కడ హిమాలయన్ దగ్గర ఉంటారు కాబట్టి హిమాలయన్ ట్రైబ్స్ అనుకోవచ్చు. అక్కడ టిబెట్ ఆ ఏరియాలో టిబెటియన్స్ వాళ్ళందరినీ ఆ ఏరియాలో ఉండొచ్చు అని చెప్తున్నారు ఇది ప్రభుపాల్ గారు. దద్మౌ శంఖం బృహద్ బాహు కం దిశశ్చానునాధయం యేనోద్విగ్న దృశక్షత్ర ఉపదేవ్యోత్రసన్భృషం. ఇంకేం చెప్తున్నారండి ఇక్కడ మైత్రేయముని, ఓ విదుర ఇలా ధ్రువుడు అలకాపురికి చేరుకోగానే వెంటనే అక్కడ శంఖాన్నుదాడు. అంటే ఏంటి, యుద్ధం చేయడానికి శంఖాన్నుదాడు అనమాట, యుద్ధంకి ఆహ్వానిస్తున్నట్టు. సో ఆ యుద్ధ ఆ శంఖం యొక్క శబ్దం అక్కడంతా కూడా మొత్తం వ్యాపించిపోయింది, అలకాపురిలు అక్కడ ఆకాశంలో అంతా కూడా ప్రతి దిశలో ఆ మొత్తం ప్లేస్లో. అక్కడ యక్షుల యొక్క భార్యలు వాళ్ళందరూ ఈ యొక్క శబ్దాన్ని శంఖం యొక్క శబ్దాన్ని విని, ధ్రువుడి యొక్క శంఖం శబ్దాన్ని వినే వాడు భయపడిపోయారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ కళ్ళల్లో ఆ భయం అంతా కనిపిస్తుందంట. సో అలా శంఖాన్ని ఊదారన్నమాట ధ్రువుడు. తతో నిష్క్రమ్య బలిన ఉపదేవ మహాబట అసహంతస్తన్నినాదం అభిపేతుర్ ఉదాయుదాహ. మైత్రి మేము చెప్తున్నాడు విదుర, ఈ విధంగా యక్షులు ఎప్పుడైతే శంఖాన్ని శబ్దం విన్నారో వెంటనే వాళ్ళకు కూడా అర్థమైపోయిందనమాట ఇక్కడ ధ్రువుడు వచ్చి ఆహ్వానిస్తున్నాడు యుద్ధానికి అనేసి. సో వాళ్ళు కూడా ఇంకా సహించలేక వెంటనే వాళ్ళకు కూడా వాళ్ళన్ని వాళ్ళ యొక్క అస్త్రాలన్నీ తీసుకొని ధ్రువుడి పైన ఆక్రమణ చేయడానికి వెంటనే వాళ్ళ ఇళ్ళల్లోంచి ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళ స్థానాల్లోంచి ధ్రువుడి ముందుకు వచ్చేసారంట. సతాన్నాపతతో వీర ఉగ్రధన్వ మహారథ ఏకైకం యుగపత్ సర్వాన్ అహన్ బాణై స్త్రిభిస్త్రిభి. ధ్రువ మహారాజు అతను రథం మీద ఉన్నాడు, ఆయనంత గొప్ప మహారథి. సో మహారథ ధ్రువ మహారథ, ఇప్పుడు ఎంతో శక్తివంతమైన ధ్రువ మహారాజు ఏం చేశాడు, వెంటనే బాగా ఆయనకి బాణాలు వదలడం కూడా పెద్ద ధనుడు తారి వదలడం కూడా వచ్చనమాట. సో అతను వెంటనే అందుకనే అందరినీ యక్షుల పైన ఆయన బాణాలు వదలడం స్టార్ట్ చేశారు. సో ఎలా వదిలేారంటే బాణాలని ఇక్కడ ఇచ్చారు మనకి. ఒక్క బై సైమిల్టేనియస్లీ డిశ్చార్జింగ్ 3 arrows ఎట్ టైం, ఒక్కసారి ఆయన 3 బాణాలను వదిలేారంట ఆ విధంగా. సో ఈ విధంగా వదిలినప్పుడు తేవై లలాట లగ్నైస్తే ఇషుభి సర్వయేవహి మత్వా నిరస్తం ఆత్మానం ఆశంసన్ కర్మ తస్య తత్. అప్పుడు వెంటనే యక్షులు ఈ విధంగా చూశారు ఈ ధ్రువుడి యొక్క బాణాల ద్వారా వాళ్ళ తలకాయలు ఎగిరిపోతున్నాయని. సో వెంటనే వాళ్ళు కూడా వాళ్ళ యొక్క పరిస్థితిని అర్థం చేసుకొని వాళ్ళకి అర్థమైపోయింది ఇలా కూర్చుని ఉంటే మనము మనం అందరం చంపేస్తారు, మనం అందరం కూడా యుద్ధంలో ఓడిపోతాం అనేసి అర్థమైంది. కానీ ధ్రువుడు ఈ విధంగా ఆక్రమణ చేయడం చూసి వాళ్ళకి ఆయన యొక్క వీరత్వం పైన వాళ్ళకి ఎంతో వాళ్ళకు కూడా నచ్చిందంటే వాళ్ళు ప్రశంసించారు ధ్రువుణ్ణి ఎంతో వీరుడిగా ఆయన ఇలా ఆక్రమణ చేశాడని. ఈ విధంగా శత్రువుని కూడా ఆయన వీరత్వాన్ని చూసి ఈ విధంగా పొగడ్డం ఇంకొక క్షత్రియుడి యొక్క లక్షణం. సో ఇక్కడ అదే చెప్తున్నారు. సో నెక్స్ట్ ఏం జరిగిందో చూద్దాం. ఇప్పుడు వీళ్ళు కూడా ఊరికే కూర్చోరన్నమాట. తే పిచామం అమృష్యంత పాదస్పర్శం ఇవరాగ శరైర్ శరైర్ అవిధ్యం యుగపద్ ద్విగుణం ప్రచికీర్షవ. ఎలాగైతే ఏవైతే పాములు ఉంటాయో అవి ఎప్పుడు కూడా వేరే వాళ్ళ యొక్క కాళ్ళతో, సపోజ్ ఏ పాము పైన మీరు కాలు పెట్టారనుకోండి, కాలుతో తక్కారనుకోండి పాము, అది ఊరికే కూర్చోదన్నమాట, వెంటనే పాము కాటేస్తుంది, బుసగొడుతుంది. సో అందుకనే ఇక్కడ యక్షులు కూడా అలా ఈయన వాహనాలు ఉంది వాళ్ళ తలకాయలు నరికేస్తుంటే వాళ్ళేమి ఇప్పుడు కూర్చొని ఉండరు, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఈ ధ్రువుడి యొక్క శక్తిని చూసి వాళ్ళు ఏం చేశారంటే 2 as many arrows అంటే ఒక్కొక్కరు 6 ఇప్పుడు ధ్రువుడు 3 బాణాలు వదిలి ఒక్కొక్కరిని సంహరిస్తున్నారు కదా. సో ఇక్కడ వాళ్ళు ఒక్కొక్క యక్షుడు 6 బాణాలని వదులుతున్నారంట ఒక ధ్రువుడి పైన అందరూ. తత పరిగ నిస్త్రింశై ప్రాసశూలాపరశ్వదై శక్తిరిష్టిభిర్ భూషణుందిభిష్ చిత్రవాజై శరైరపి అభ్యవర్షన్ ప్రకుపితాః సరతం సహసారథిం ఇచ్ఛంతస్తత్ ప్రతీకర్తుం అయుతానాం త్రయోదశ. తో అక్కడ ఎంతమంది ఉన్నారంటే యక్షులు 130,000 ఉన్నారంట యక్షులు. సో వీళ్ళందరూ కలిసి ఇప్పుడు వీళ్ళందరికీ ఎంతో కోపం వచ్చేసింది. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎలాగైనా సరే ధ్రువుడిని హతమార్చాలి, ఓడించేసేయాలి అనే ఉద్దేశంతో వాళ్ళు మొత్తం వారి యొక్క శక్తి సామర్థ్యం అంతా ఉపయోగించి వాళ్ళందరూ ఇప్పుడు ధ్రువమహారాజ్ పైన ఎక్కడైతే ఆయన రథం మీద తన సారథితో నించొని ఉన్నాడో ఆయన పైనకి రకరకాల బాణాలు ఇంకా రకరకాల అస్త్రాలు ఇప్పుడు వేస్తున్నారన్నమాట. ఖడ్గాలు ఇంకా రాళ్ళు ఇంకా త్రిశూలాలు ఇలా శక్తి రిష్టి ఇవన్నీ రకరకాల అస్త్రాలు అన్నమాట అన్నీ ఒకేసారి పంపిస్తున్నారు అన్నమాట, ఆక్రమణ చేస్తున్నారు. అప్పుడు మరి ఏం జరిగింది? ఔత్తానపాది సదదా శస్త్రవర్షేణ భూరిన నేవా దృశ్యతాచ్చన్న ఆసరేణ యతాగిరి. సో ధ్రువ మహారాజు అప్పుడు ఈ విధంగా మొత్తం రకరకాల బాణాలు రకరకాల అస్త్రాలు అన్నిటితో ఆయన మొత్తం కవర్ అయిపోయాడంట. ఆయన కనిపించట్లేదు బయట నుంచి ఎవరికి, ఇంకా ధ్రువుడు కనిపించడం అన్ని అస్త్రాలే కనిపిస్తున్నాయంట. ఆయన అస్త్రాలన్నీ ఆయన కప్పేశాయన్నమాట, అస్త్రాల వర్షం కురుస్తుందన్నమాట ధ్రువుడి పైన. సో ఎలాగైతే ఒక పెద్ద పర్వతం పైన నిరంతరంగా వాన కురుస్తుందో అలాగే నిరంతరం వర్షం వచ్చినట్టుగా ఇక్కడ ధ్రువుడి పైన అస్త్రాల వర్షం కురుస్తుందంట. సో ఇక్కడ ఒక ఈ ఉదాహరణ ఏదైతే ఇచ్చారో అంటే ఇక్కడ పోల్చారు ధ్రువుడిని ఇక్కడ ఒక పర్వతంతో పోలుస్తున్నారు, ఇంకా అస్త్రాలు శస్త్రాలు అన్నింటినీ వర్షంతో పోలుస్తున్నారు. సో విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ మన ఒక ఆచార్యులు ఏం చెప్తున్నారంటే, ఇలా అస్త్ర వాన పడ్డప్పుడు ఏమవుతుందంటే, పెద్ద పర్వతం పైన ఎంత వర్షం పడ్డా కానీ ఏమవుతుందంటే, ఆ వర్షం ద్వారా ఆ పర్వతం పైన అంత చెత్త చెదరం అంతా ఇంత వర్షం కురిపించినప్పుడు ధ్రువుడికి ఏంటంటే, ఇప్పుడు ఇంకా కొత్త తేజ ఇంకా ఉత్తేజస్ ఇంకా ఉత్సాహం వస్తుందన్నమాట. వాహ్, ఇప్పుడు ఇంకా బాగా, ఇప్పటి వరకు కొంచెం కూల్గా ఫైట్ చేస్తున్నాడు, ఇప్పుడు అలా కాదనమాట, ఇంకా ఫుల్గా మొత్తం శక్తి సామర్థ్యం అంతా ప్రదర్శించి ఇప్పుడు ఇంకా యుద్ధం చేయడానికి ఇంకా ఉత్సాహం తెప్పిస్తుందన్నమాట ధ్రువుడికి ఇవన్నీ ఇన్ని బాణాలు అస్త్రాలు పడ్డం. సో అందుకనే ఇక్కడ అలా ఏదైతే ఇప్పుడు పర్వతానికి ఏం కాదు వర్షం పడ్డంత మాత్రం, అలాగే ఇప్పుడు ధ్రువుడికి అస్త్రశస్త్రాలు ఆయన పైన ప్రయోగించినంత మాత్రం ధ్రువుడికి ఏం కాదు, ఇంకా ధ్రువుడు ఇంకా బాగా ఇప్పుడు మొత్తం సామర్థ్యం ఉపయోగించి ఇప్పుడు యుద్ధం ఉత్సాహం రెట్టింపు ఉత్సాహంతో చేస్తారని అర్థం. హాహాకారస్తదైవాసిత్ సిద్ధానాం దివి పశ్యతాం హతోయం మానవ సూర్యో మగ్న పుణ్య జనార్ణవే. అప్పుడు ఇంకా పైన సిద్ధలోకాల్లో ఉన్న సిద్ధులు వాళ్ళందరూ కూడిచి ఈ యొక్క యుద్ధాన్ని చూస్తున్నారు, బయట పైన ఆకాశం నుంచి చూస్తున్నారు. చూసి ఇలా ఈ విధంగా మొత్తం ఆ ధ్రువుడు అంతా కూడా అన్ని రకాల అస్త్రశస్త్రాలతో ఆయన కప్పేశారు, ఆయన కనిపించట్లేదు. సో వాళ్ళందరూ కూడా అరవడం స్టార్ట్ చేశారనమాట. ఏమని, అయ్యో మనువు యొక్క మనవడు అయిన ధ్రువుడు మానవ అనమాట, దాని అర్థం ఒకటి. సో ఈ విధంగా అతను అంటే స్పెషల్ మనిషి, నార్మల్ మనిషి కాదు. ప్రభుపాదులు గారు చెప్తారు మనకి మానవ అని మనం ఎందుకు పిలుస్తారంటే, మనుషుల్ని మానవ అని పిలుస్తారు కదా, ఎందుకంటే మనం మను యొక్క సంతానం నుంచి వచ్చినాం అందరం. సో అందుకే మను నుంచి వచ్చాం కాబట్టి మనం అందరినీ మానవులు అంటారు అనమాట. సో ఇక్కడ ఈయన స్పెషల్, ఇంకా మను యొక్క డైరెక్ట్ మనవడు, అందుకే ఇక్కడ మానవ అని చెప్పారు. ఆయన ఎలా అంటే ఇప్పుడు, అయ్యో ఇప్పుడు అంతా ధ్రువుడు మొత్తం అంటే కనిపించకుండా పోయాడు అనేసి గట్టిగా అరుస్తున్నారన్నమాట వీళ్ళందరూ. అంతేకాకుండా వాళ్ళు అంటున్నారు ఏమంటే, ఎలాగైతే ధ్రువుడు సూర్యుడితో సమానమైన ధ్రువుడు ఇప్పుడు ఈ యక్షుల యొక్క సముద్రంలో వారి యొక్క అస్త్రశస్త్రాల ద్వారా ఆయన ఇప్పుడు కనిపించకుండా పోయాడు అని. ఇక్కడ కూడా మనకి ధ్రువుడిని సూర్యుడితో పోలుస్తున్నారు. ఇప్పుడు సూర్యుడు మామూలుగా అస్తమించినప్పుడు మళ్ళీ ఉదయిస్తాడు, కనిపించకుండా పోతాడు రాత్రికి, కానీ మళ్ళీ పొద్దున ఉదయిస్తాడు, కాసేపు అయిన తర్వాత మళ్ళీ ఉదయిస్తాడు రాత్రి అయిపోగానే. లేకపోతే మబ్బులతో సూర్యుడిని కాసేపు కప్పేయచ్చు, కానీ తర్వాత మళ్ళీ మబ్బుల నుంచి సూర్యుడు బయటకు వచ్చేస్తాడు. సో అలాగే ఇక్కడ ధ్రువుడు కూడా ఏంటంటే, ఇప్పుడు కాసేపు అలా వాళ్ళు కప్పేశారు ధ్రువుడిని, కానీ ఇప్పుడు దీని అర్థం ఏంటంటే ఇంకా ధ్రువుడు పని అయిపోయింది, లేకపోతే ధ్రువుడు ఓడిపోయాడని చనిపోయాడని కాదు, కాసేపు అయిన తర్వాత మళ్ళీ ధ్రువుడు తిరిగి కనిపిస్తాడు అందరికీ, ఆయన ఇంకా ఏమి ఓడిపోలేదు అన్నట్టుగా దీని అర్థం అని మనకి ఆచార్యులు చెప్తున్నారు అన్నమాట. సో అందుకనే ఇప్పుడు కూడా ప్రభుపాదులు వారు చెప్తున్నారు ఇక్కడ, మనువు యొక్క సంతానము నుంచే మనం అందరం వచ్చాం కాబట్టి ఇప్పుడు కూడా మనువు రాసిన మను సంహిత మనుస్మృతి. సో ఈ పుస్తకంలో అది మనుషులు ఎలా నివసించాలి, వాళ్ళ యొక్క నియమాలు ఏంటి పాటించాలి, కర్తవ్యాలు ఏమిటి, ఇలా ఎన్నో మనుషుల కోసం అదొక లా బుక్ అన్నమాట. సో అది ఆయన రాశారు మన కోసం. సో మనమందరం అవన్నీ పాటించాలి. ఇప్పుడు కూడా చాలామంది హిందువులు పాటిస్తున్నారు భారతదేశంలో అని రాశారు ప్రభుపాదులు వారు. రూప గోస్వామి పాదవారు కూడా అన్నారన్నమాట, వీళ్ళందరూ కూడా తెలుసు, వీళ్ళందరికీ కూడా ఇక్కడ ఏంటంటే సిద్ధులు, వీళ్ళు ఏంటంటే వాళ్ళు ముఖ్యంగా ధ్రువుడు ఆయన మహాభక్తుడు, భగవంతుడు యొక్క మహాభక్తుడు కాబట్టి తప్పకుండా ఆయన్ని ఎవరు ఏం చేయలేరు, ఎందుకంటే భగవంతుడు ఆయనకి సంరక్షణ కలిగిస్తాడు. అంతేకాకుండా దేవతలందరూ కూడా ఆయన యొక్క సురక్షితంగా ఉండాలని భక్తులు కోరుకుంటారు. సో ఆ భావనతోనే వీళ్ళు ఇక్కడ అరుస్తున్నారు లేకపోతే ఏడుస్తున్నారు అన్నమాట. సో ఈ విధంగా ఇక్కడ అదే చెప్తున్నారన్నమాట. నెక్స్ట్, నదత్సు హియాతు ధానీషు జయ కాశిశ్వతో మృదే ఉదతిష్టత్ రతస్తస్య నిహారాత్ ఇవ భాస్కర. ఇంకేం చెప్పారంటే ఇక్కడ యక్షులు వీళ్ళు అనుకున్నారు, ఓ మేము విజయం సాధించేశామని, తాత్కాలికమైన విజయాన్ని సాధించారు కాసేపు అంతే. వాళ్ళు అనుకున్నారు మేము ధ్రువుడిని మొత్తం పట్టేశామంటే ఇంకా ధ్రువుడి పని అయిపోయింది అనుకున్నారు. కానీ అప్పట్లో ధ్రువుడు వెంటనే కాసేపట్లోనే ధ్రువుడి యొక్క మళ్ళీ రథం కనిపించిందంట వాళ్ళకి. ఎలాగైతే మంచు మధ్యలోంచి కాసేపు అయిన తర్వాత సూర్యుడు కనిపిస్తాడో మంచు అంతా కరిగిపోతుంది సూర్యుడి సమక్షంలో. తర్వాత మళ్ళీ సూర్యుడు ఉదయిస్తాడు. కాసేపు మంచు ఒక్కొక్కసారి మంచు ఫుల్గా మంచు ఉన్నప్పుడు చలికాలంలో సూర్యుడు కనిపించాడు కాసేపు మనకి. కానీ కాసేపు అయిన తర్వాత మంచు వెళ్ళిపోతుంది, సూర్యుడు కనిపిస్తాడు, సూర్యుడి యొక్క కిరణాల ద్వారా మంచు అంతా వెళ్ళిపోతుంది. అలాగే ఇక్కడ కూడా మళ్ళీ ధ్రువుడు కనిపించాడంట. చూసారు ఇక్కడ ఎన్నో పోలికలు ఇస్తున్నారు, ఒక్కొక్క పోలికి మీరు అర్థం చేసుకోవచ్చు ఉదాహరణలు. సో సూర్యుడి ముందు మంచు, సూర్యుడితో మనం పోలిస్తే మంచు ఏం లేదు, మంచు ఎప్పుడు కూడా సూర్యుడిని కప్పేయలేదు. సో అలాగే ఈ అస్త్రశస్త్రాలన్నీ కూడా ఎప్పుడు ధ్రువుడిని కప్పేయలేవు అన్నమాట. ఆ విషయాన్ని తెలియజేయడానికి ఇక్కడ మంచు సూర్యుడితో పోలుస్తున్నారు అన్నమాట. సో దీని ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు ఏంటంటే ధ్రువుడు నీ ఆ అస్త్రశస్త్రాలు ఏం చేయలేవు అని. ధనుర్ విస్ఫూర్జయం దివ్యం ద్విషతాం ఖేదముద్వహన్ అస్త్రౌఘం వ్యధమద్బాణేర్ గణానికం ఇవానిలః. అప్పుడు ధ్రువ మహారాజు, ఆయన దగ్గర ఇప్పుడు ధనుష్యు ఉన్నాయి, ఇంకా ఎన్నో బాణాలు ఉన్నాయి. సో వెంటనే ఆయన మళ్ళీ ధనుస్సుకి బాణాలని పెట్టి మళ్ళీ మొదలుపెట్టాడు వదలడం. సో దీని నుంచి మళ్ళీ ఆ శత్రువులు అంటే ఇక్కడ యక్షుల హృదయాల్లో మళ్ళీ భయం పుట్టుకొచ్చిందనమాట. దీని తర్వాత ఆయన ఏ విధంగా బాణాలను వదిలాడంటే అవి ఎంత వేగంగా వెళ్ళాయంటే ఆ బాణాలన్నీ కూడా ఈ శత్రువులు అంటే యక్షుల దగ్గర ఉన్న బాణాలన్నింటినీ కూడా ఛేదించేశాయి. ఎలాగైతే ఒక తీవ్రమైన గాలి వచ్చినప్పుడు ఆకాశంలో ఉన్న మబ్బుల్ని ఇంకో సైడ్కి పంపించేస్తాయి. మామూలుగా మబ్బులు మీరు చూస్తే ఒక చోటు ఉండవు, గాలి యొక్క ప్రభావం ద్వారా ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళిపోతాయి. సో ఎంత తీవ్రమైన గాలి ఉంటే అంత ఫాస్ట్గా వెళ్ళిపోతాయి. అలాగే ఇక్కడ కూడా ఈయన వచ్చిన బాణాలన్నీ కూడా వీళ్ళ దగ్గర ఉన్న అన్ని అస్త్రాలు బాణాలు అన్నింటినీ ఛేదించి అన్నింటినీ ముందుకెళ్ళిపోయాయి అన్నమాట బాణాలన్నీ, ధ్రువుడి యొక్క బాణాలు. తస్య తేచాప నిర్ముక్త భిత్వాం వర్మణి రాక్షసాం కాయానా వివిశుస్తిగ్మ గిరీన్ అశనయోయ్యత. సో ఈ ధ్రువుడి యొక్క ధనుష్యు నుంచి వచ్చిన బాణాలన్నీ కూడా ఇప్పుడు వాళ్ళ అస్త్రశస్త్రాలను ఎలాగో ఛేదించేశాయి, ఇప్పుడు వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఏవైతే ఉంటాయో అన్నింటినీ ఛేదించేసి ఇప్పుడు వాళ్ళ శరీరాలని కూడా ఛేదించేసి ఎలాగైతే ఇంద్రుడి యొక్క వజ్రం పెద్ద పెద్ద పర్వతాలని పగలగొట్టేస్తుందో అలా ఇక్కడ ధ్రువుడి యొక్క బాణాలు ఇప్పుడు వాళ్ళందరి శరీరాలని ఛేదించేసి వాళ్ళన్ని అవయవాలన్నింటినీ తీసేస్తున్నాయి శరీరంలోంచి. సో ఆ విధంగా ఇప్పుడు ఇక్కడ యుద్ధం జరుగుతుందన్నమాట. భల్లై సంచిద్యమానానాం శిరోభిశ్చారుకుండలై ఉరుభిర్ హేమతాలభైర్ దూర్భిర్ వలయవల్గుభిః హారకేయురా ముకుటైర్ ఉష్ణీషైశ్చ మహాధనై అస్త్రాస్తారణ భువో రేజుర్వీర మనోహరాః. సో మైత్రేయుని ఏం చెప్తున్నాడు ఉదిర, అప్పుడు ఈ విధంగా ధ్రువుడి యొక్క బాణాలతో కొంతమంది చేతులు కాళ్ళు చాలామంది తలకాయలు కూడా ఎగిరిపోయాయి. సో ఆ విధంగా ఇప్పుడు అక్కడ ఎంతో అన్నీ పడిపోయాయి, అంటే ఆ నేలపైన అక్కడ అంతా కూడా చుట్టుపక్కల అంతా ఇప్పుడు కాళ్ళు చేతులు తలకాయలు అన్నీ పడిపోయాయి. ఇప్పుడు ఈ తలకాయలు అన్నీ కూడా ముకుటం ఇంకా మంచి మంచి పగిడి అవన్నీ ఎంతో అలంకరించుకొని ఉన్నాయన్నమాట, అందరూ చాలా అలంకరించుకొని వచ్చారన్నమాట యుద్ధభూమికి. సో ఆ విధంగా వారి యొక్క కాళ్ళు చేతులు అన్నీ కూడా పెద్ద పెద్ద చెట్లు పడిపోయినట్టు పడిపోయాయి. ఇంకా అన్నీ కూడా బంగారపు రకరకాల అంటే ఆభరణాలతో వాళ్ళు శృంగారించుకొని వచ్చారన్నమాట. సో వాళ్ళకి ఎన్నో బంగారు ఆభరణాలు ఉన్నాయి, అవన్నీ కూడా వాటితో పాటు మెరిసిపోతున్నాయి అక్కడ. అలా అంత చోటంతా కూడా ఒక మంచి డెకరేషన్ లాగా కనిపిస్తుంది అన్నమాట. సో ఇంత బంగారంతో విలువైన అన్ని ఆభరణాలతో ఉన్న అన్ని శరీరాలు అంటే శరీర భాగాల్ని ఇదంతా కూడా ఎంతో చూడ్డానికి కూడా ఎంతో అందంగా ఉంది. ఇంకా ఎవరినైనా సరే అది మోహితుల్ని చేసేయచ్చు, అంటే ఇంత సంపద కదా. సో అలా అన్నమాట. మామూలుగా ఏంటంటే ఆ రోజుల్లో మామూలుగా వీళ్ళు క్షత్రియులు బాగా అలంకరించుకొని వెళ్ళేవారు యుద్ధంకి. సో అలా దాని తర్వాత చనిపోయిన తర్వాత ఒకవేళ యుద్ధంలో చనిపోతే అప్పుడు ఎవరైతే విజయం సాధిస్తారో వీళ్ళు ఉన్న బంగారం అంతా కూడా వాళ్ళు ఇంకా తీసుకొని వెళ్ళిపోతారన్నమాట. అది వాళ్ళకు ఒక రకమైన సంపద దొరుకుతుంది ఈ యుద్ధంలో వాళ్ళు గెలిచినప్పుడు. సో ఈ విధంగా చెప్తున్నారు. దీనికి చాలా పెద్ద సైన్స్ ఉంది, అది నేను ఇప్పుడు చెప్పను కానీ ఇప్పుడు టైం లేదు, మళ్ళీ ఎప్పుడైనా వేరే టైంలో చర్చించుకుందాం.
హతావశిష్టాయితరేరణాజిరాద్ రక్షో గణక్షత్రియ వర్య సాయకై ప్రాయో వివృకణావయావ విదుద్రువుర్ మృగేంద్ర విక్రీడిత యుతాప ఇవ.
సో మిగతా ఇప్పుడు ఆల్రెడీ చాలామంది యక్షులు చనిపోయారనమాట అక్కడ ధ్రువుడి బాణాలకి. ఇప్పుడు ఇంకా కొంతమంది యక్షులు ఎలాగో బతికి బయటపడ్డారు, వాళ్ళ చేతిలో కాళ్ళు ఎగిరిపోయి వెళ్ళిపోయాయి అంతే, ఇంకా శిరస్సు వెళ్ళిపోలేదనమాట. ఎలాగో బతికారు వాళ్ళు, తప్పించుకోగలిగారు. ఇంకా వాళ్ళు తప్పించుకున్న వాళ్ళంతా కూడా ఎలాగో ప్రాణాలు తప్పించుకున్న వాళ్ళు అక్కడి నుంచి పరిగెట్టి పారిపోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఎలాగైతే సింహం ఆక్రమించినప్పుడు ఒక్కొక్కసారి సింహానికి భయపడి కూడా ఏనుగులు పారిపోతాయి, అలా ఎప్పుడైతే ఏనుగులు ఓడిపోతాయో సింహం ద్వారా అప్పుడు ఏనుగులు కూడా పారిపోతుంటాయి. సో అలా ఇప్పుడు యక్షులందరూ కూడా బతికి ఉన్న వాళ్ళందరూ కూడా పారిపోవడానికి చూస్తున్నారు అక్కడి నుంచి.
అపశ్యమాన తాయినం మహామృది కంచన మానవోత్తమ పురీం దిత్రిక్షన్నపినాషద్విషాం నమాయినాం వేద చికీర్షితం జన.
సో ధ్రువ మహారాజు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ యొక్క యుద్ధ భూమిలో ఇప్పుడు ధ్రువుడి ముందు ఒక్క యక్షుడు కూడా అస్త్రశస్త్రాలతో నించుని యుద్ధం చేయడానికి సిద్ధంగా లేడు. అందరూ పారిపోయారు, చనిపోయే వాళ్ళు చనిపోయారు, ఇంకా బతుకున్న వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి పారిపోయారు. సో అప్పుడు తర్వాత అనుకున్నాడు, సరే ఇప్పుడు వెళ్ళి అలకాపురి లోపలికి వెళ్ళి వీళ్ళ యొక్క నగరాన్ని చూద్దామని. కానీ అప్పుడు అనుకున్నారు మళ్ళీ ఈ యక్షులది ఏమీ అర్థం కాదు, ఎందుకంటే యక్షులు ఏంటంటే వాళ్ళకి చాలా మాయాలు తెలుసు అనమాట, వాళ్ళు చాలా రకాల మాయల్ని సృష్టించి మాయా మ్యాజిక్ బాగా తెలుసు అనమాట యక్షులకి. సో వీళ్ళని నమ్మలేము మనము, వీళ్ళు మళ్ళీ ఎలా వ్యవహరిస్తారో ఎలాంటి మాయని సృష్టిస్తారో అనేసి కొంచెం ధ్రువుడు ఆలోచిస్తున్నాడు. అప్పుడు ఏం జరిగిందంటే
ఇతి భ్రువం చిత్రరథ స్వసారథిం యత్ పరేషాం ప్రతియోగ సంకిత శుశ్రావశబ్దం జలదేరివేరితం నభస్వతో దిక్షురజోన్వదృశ్యత.
సో ఆ సమయంలో ఏం జరిగిందంటే ధ్రువుడు అతని సారథితో కలిసి ఇలా మాట్లాడుతున్నాడు, నాకెందుకో సందేహంగా ఉంది ఇలా పారిపోయారేంటి యక్షుడు, వీళ్ళది అర్థం కాదు, వీళ్ళు ఇప్పుడు ఏదో మాయ చేయబోతున్నట్టున్నారు అని అనుకుంటున్నప్పుడే ఒక పెద్ద శబ్దం వినిపించిందంట. పెద్ద శబ్దం వినిపించి ఎంత పెద్ద శబ్దం అంటే ఇక్కడ ఒక పెద్ద సముద్రం వస్తున్నట్టు, అలా అంత శబ్దం వినిపించి ఆకాశం నుంచి ఇప్పుడు ఒక పెద్ద గాలి తుఫాను అన్ని దిశల నుంచి వాళ్ళ వైపు వచ్చేస్తుందంట, పెద్ద శబ్దం చేసుకుంటూ.
క్షణేనాచ్ఛాదితం వ్యోమ గణానికేన సర్వత విస్ఫురతడితా దిక్షు త్రాసయత్స్తనయత్నునా.
ఒక్క క్షణంలో మొత్తం ఆకాశం అంతా కూడా ఎంతో ఘనమైన మబ్బులతో నిండిపోయిందంట. అక్కడి నుంచి ఇంకా ఎంతో ఉరుములు మెరుపులు శబ్దాలు వినిపిస్తున్నాయి. దాని తర్వాత అక్కడ ఉరుములు మెరుపుల తర్వాత ఎంతో పెద్ద వాన కురుస్తుందంట.
వవర్షు రుధిరౌ ఘాశ్రక్ పూయ విన్మూత్రమేధసః నిపేతుర్ గగనాదస్య కబంధాన్యగ్రతోనగ.
సో ఇప్పుడు ఓ విదుర, అక్కడ వానలు ఏం పెడుతుందంటే రక్తం ఇంకా మ్యూకస్, ఇక్కడ పస్ అంటే చీము నెత్తురు, ఇంకా అంత మూత్రము మలము ఇంకా అలాంటి అన్ని పదార్థాలు అన్నీ కూడా పైనుంచి ఇప్పుడు వర్షం రూపంలో ధ్రువుడి పైన పడుతున్నాయన్నమాట. అలా వర్షం అంటే చినుకుల్లా కాదనమాట, ట్రంక్స్ ఆఫ్ బాడీస్ ఇంకా అంటే చాలా ఒక స్తంభాలాగా పడుతున్నాయి. ఇంకా ఎన్నో రకరకాల మృతదేహాలు శరీరాలు అన్నీ కూడా పడుతున్నాయంట, పైన వాన రూపంలో పడుతున్నాయి.
తతకే దృశ్యత గిరిర్ నిపేతు సర్వతో దిశం గదా పరిగా నిస్త్రింష ముసల సాష్మవర్షిణ.
దీని తర్వాత ఒక పెద్ద పర్వతం కనిపించిందంట ఆకాశంలో. ఇంకా ఆకాశంలో ఉన్న పెద్ద పర్వతం నుంచి ఇంకా దాని అన్ని చుట్టుపక్కల నుంచి ఎన్నో రకరకాల రాళ్ళు పడుతున్నాయంట. రాళ్ళు పైనుంచి రాళ్ళ వర్షం కురుస్తుంది. దాని తర్వాత ఆ రాళ్లతో పాటు మెల్లిమెల్లిగా రకరకాల అస్త్రాలు, అంటే గద, ఖడ్గము, బాణాలు, ఇంకా రకరకాల రాళ్ళు అన్నీ కూడా వాటి వర్షం కురుస్తుంది ధ్రువుడి పైన.
అహయో శని నిశ్వాస వమంతోగ్నిం రుషాక్షిభి అభ్యధావన్ గజామత్తః సింహ వ్యాఘ్రశ్చ యుత్తశః.
సో ధ్రువ మహారాజు కూడా అప్పుడు చూశాడు అక్కడ పెద్ద పెద్ద సర్పాలు ఎంతో కోపంతో ఆ కళ్ళతో చూస్తున్నాయంట. ఇంకా వారి యొక్క ముఖాల నుంచి అగ్ని బయటకు వస్తుందంట. వాళ్ళు అగ్నితో ఈ ధ్రువుడి పైన ఆక్రమణ చేసి ధ్రువుడిని ఇప్పుడు మొత్తం తినేసేయాలనే విధంగా ఆ పెద్ద పెద్ద సర్పాలన్నీ ముందుకు వచ్చేస్తున్నాయంట ధ్రువుడి దగ్గరికి. ఇంకా అంతేకాకుండా ధ్రువుడి ముందరికి ఆక్రమణ చేస్తూ ధ్రువుడి పైపు ఎంతో మదబెక్కిన ఏనుగులు, ఇంకా సింహాలు, పులులు అన్నీ కూడా ఒకేసారి ధ్రువుడి పైన ముందుకు వస్తున్నాయంట ఆక్రమణ. ఆయన తినేయాలి అని, చంపేయాలనే ఉద్దేశంతో.
సముద్ర ఊర్మిభిర్భీమ ప్లావయన్ సర్వతో భువం ఆససాద మహాహ్రాద కల్పాంత ఇవ భీషణ.
ఎలాగైతే మొత్తం ఈ సృష్టి అంతా కూడా ప్రళయం వచ్చేసి ఈ బ్రహ్మాండం అంతా కూడా ధ్వంసమైపోతుందో అటువంటి సన్నివేశం కనిపిస్తుంది ధ్రువుడికి. సో ఇంకా ఎన్నో రకరకాల పెద్ద పెద్దగా అలలు వస్తున్నాయంట, ఇంకా పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయి. సో ఈ విధంగా మొత్తం వాతావరణం అంతా అక్కడ మారిపోయిందన్నమాట. సో మొత్తం ఇప్పుడు మొత్తం సృష్టి అంతా లేకపోతే ప్రళయం వచ్చేసి మొత్తం నశించిపోతుంది అన్నట్టుగా అక్కడ కనిపిస్తుంది అన్నమాట ధ్రువుడికి. సో ఇటువంటి మాయను సృష్టించాయన్నమాట అవి, మీరు ఊహించుకోవచ్చు యక్షులు.
ఏవం విధాన్యనేకాని త్రాసనాన్యమనస్వినాం ససృజస్తిగ్మగతయ ఆసూర్య మాయయాసురాః.
సో ఈ యక్షులు ఈ విధమైన ఎంతో ఇటువంటి మాయాశక్తి కలిగిన హీనమైన వ్యక్తులు ఒక విధంగా. ఇలా ఇటువంటి అసురిక మాయాశక్తి ద్వారా వాళ్ళు మాయామోహితులు చేసేస్తున్నారు ఎంతోమందిని. ఈ విధంగా వాళ్ళు ఎవరైతే తక్కువ తెలివితేటలతో తక్కువ బుద్ధి ఉంటుందో అలాంటి వాళ్ళని ఈజీగా వాళ్ళు మాయామోహితులు చేసి భయపెట్టించేస్తారనమాట ఇటువంటి మాయలు చూపించేసి. సో అలా ధ్రువుణ్ణి భయపెట్టించడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు స్ట్రైట్ ఫార్వర్డ్గా యుద్ధం చేయడానికి వాళ్ళకి రావట్లేదు. సో వాళ్ళు స్ట్రైట్గా యుద్ధం చేస్తే ధ్రువుడు అందరినీ, చాలామందిని చంపేస్తాడు యక్షుల్ని. సో మిగతా యక్షులు పారిపోయి ఇప్పుడు వాళ్ళు ఇలాంటి మాయను సృష్టించి ధ్రువుణ్ణి భయపెట్టించడానికి ప్రయత్నిస్తున్నారు.
ధ్రువే ప్రయుక్తామసురైస్ తాం మాయామతి దుష్టరాం నిశమ్యతస్య మునయః శం ఆశంసన్ సమాగతాః.
మరి ఇప్పుడు ఏం జరుగుతుంది, ఈ యొక్క మాయ నుంచి ధ్రువుడు ఎలా బయటపడతాడు? సో ధ్రువుడు ఇలా మాయలో ఇరుక్కుపోయాడు. ఇప్పుడు ధ్రువుడికి ఏం చేయాలో అర్థం కావట్లేదు అనమాట. ఈ మాయను ఎలా మొత్తం తొలగించేసేయాలి, లేకపోతే ఇక్కడ నుంచి ఎలా బయటపడాలి? ఇక్కడ యక్షులు ఎవరు కనిపించట్లేదు, అన్నీ ఇవి అస్త్రాలు శస్త్రాలు మొత్తం రకరకాల అన్ని క్రూర ముగాలు ఇవన్నీ శబ్దాలు తప్ప ఏం అర్థం కావట్లేదు. సో ఆ సమయంలో ఇలా ధ్రువుడు కొంచెం అయోమయ పరిస్థితిలో ఉన్నాడు, ఆయనకి అర్థం కావట్లేదు, నేను ఆయనకు మార్గదర్శనం చేయడానికి అనేసి అక్కడ కొంతమంది గొప్ప గొప్ప ఋషులు ప్రత్యక్షమయ్యారంట. ఎందుకంటే ఇలా మాయా ఈ యక్షులు చేసే మాయకు ఈయన అర్థం కావట్లేదు ధ్రువుడికి ఏం చేయాలో అని, వెంటనే వాళ్ళు అక్కడికి వచ్చేసి ఆయనకి సరైన మంగళదాయకమైన ఉపదేశం చేయడానికి, ఇంకా ధ్రువుడికి ప్రోత్సాహాన్ని అందించడానికి, ఇప్పుడు సహాయం చేయడానికి అనేసి అక్కడ పెద్ద పెద్ద ఋషులు ప్రత్యక్షమయ్యారు ధ్రువుడి ముందు. ఇప్పుడు వాళ్ళందరు మునులు ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు సొల్యూషన్ ఇది చాలా ఇంపార్టెంట్, లాస్ట్ శ్లోకమే కానీ ఇది సారం. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అన్ని దయ్యాలు, ఈ అసురులు, వీళ్ళందరూ యక్షులు, వీళ్ళందరూ రకరకాల మాయల్ని సృష్టిస్తే అది ఎలా తొలగించేయచ్చు, మాయని మనం ఎలా తొలగించేయచ్చు అంటే, ఇప్పుడు మునులు చెప్తున్నారు, మునయః ఊచు
ఔత్థాన పాదా భగవాం స్తవ సారంగ ధన్వా దేవక్షిణో త్వవ నతారిహరో విపక్షాన్ యన్నామధేయం అభిధాయ నిశమ్య చాద్ధ లోకోంచ సాత్తరతి దుస్తరమంగ మృత్యుం.
ఎలా యన్నామధేయం, ఆ భగవంతుడి నామాన్ని నువ్వు జపించు, భగవంతుడి నామానికి ఆ శక్తి ఉంది అని ఋషులు మునులు అందరూ కూడా ధ్రువుడికి చెప్తున్నాడు. ఓ ఉత్తానపాద యొక్క పుత్రుడు, ఓ ధ్రువ, నీకు ఈ విషయం నువ్వు ఇప్పుడే గుర్తుకు చేసుకో. ఆ భగవంతుడు సారంగ ధన్వ అంటే ఎవరైతే తన భక్తులు ఎప్పుడైనా ఆపదలో ఉంటే రక్షించే ఆ భగవంతుడు, ఆ నామాన్ని నువ్వు జపించు, ఎందుకంటే ఆయనే మొత్తం అసురుల్ని, నీ శత్రువులని అందరినీ హతమార్చేది. సో ఆయన నామము, ఆయనకి ఎంత శక్తి ఉందో ఆయన నామము కూడా అంతే శక్తి ఉంది. అది ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు, యన్నామధేయం అభిధాయ నిశమ్య చద్ద. సో అందుకనే వెంటనే ఈ యొక్క నామాన్ని నువ్వు జపించు, ఈ నామాన్ని జపించడం ద్వారా, ఇంకా ఆ నామాన్ని వినడం ద్వారా ఎవరైనా సరే ఎన్ని రకరకాల మాయలు కానీ మృత్యువు నుంచి కూడా ఎంతో సునాయాసంగా వాళ్ళు బయటపడగలరు, ఆ విధంగా ఒక భక్తుడు రక్షింపబడగలడు అని ఇక్కడ వీళ్ళు చెప్తున్నారన్నమాట. సో ఎవరైనా సరే, ఏ వ్యక్తి అయినా సరే, భక్తుడు ఇలా జస్ట్ భగవంతుడు నామాన్ని జపించి మృత్యువునే జయించవచ్చు. సో అందుకనే నువ్వు ఆ భగవంతుడి నామాన్ని జపించు అని ధ్రువుడికి ఉపదేశం చేస్తున్నారు ఇక్కడ మునులు వచ్చి. సో నిజంగా ఇది ఇలా ఊహించుంటారు ఎవరు, సో భగవత్ నామాన్ని జపించమని. నేను చాలా విషయాలు చూశాను, చాలా దగ్గర కూడా చూశాను. ఒకసారి నేను ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గర కూడా వెళ్ళాను అనమాట, వేరే ఒక డివోటీని తీసుకొని. సో ఒక ఆయుర్వేదిక్ డాక్టరు కూడా ఆయన దగ్గర ఉన్న పుస్తకాలు చూపించారు, ఆయుర్వేదిక్ గ్రంథాలు. సో ఆయన అందులో చూపించి అక్కడ రాసింది ఏమంటే, ఏవైతే చాలా భయంకరమైన రోగాలు ఉంటాయో ఇంకా వాటికి ఏ నివారణ లేదు, అలాంటి రోగాలకి కూడా ఒకటే మార్గం అందులో రాశారు, భగవంతుడు విష్ణు నామాన్ని, హరినామాన్ని జపించడం ద్వారా నిరంతరం ఎంత భయంకరమైన రోగాలు కూడా వెళ్ళిపోవచ్చు, అది ఒక్కటే మార్గం. ఇంకా లాస్ట్ ఆయుర్వేదంలో కూడా అలా రాశారు. సో ఔషధాలు ఉంటాయి, ఔషధాలు అన్నీ ఇచ్చారు, కొన్ని కొన్ని రోగాలకి ఒక్కొక్క వ్యాధికి ఒక్కొక్క ఔషధం, కానీ అన్నిటికన్నా భయంకరమైన వ్యాధులకి ఒకటే ఔషధం, భగవంతుడు నామాన్ని జపించాలి, అదే అన్నిటికన్నా గొప్ప ఔషధం అని రాశారు. సో అలా ఇక్కడ కూడా యుద్ధంలో కూడా అన్ని రకాల మాయల అస్త్రాలన్నింటినీ శత్రువుల్ని జయించడానికి ఇక్కడ ధ్రువుడికి ఉపదేశిస్తున్నారు మునులు భగవద్నామాన్ని జపించమని. సో అందుకే మనం ఎప్పుడు కూడా భగవద్నామాన్ని తక్కువ అంచనేయకూడదు. భగవంతుడు నామాన్ని జపిస్తే ఏమవుతుంది, ఏ ప్రాబ్లం వచ్చినా కానీ చాలామంది సొల్యూషన్ గురించి వెతుకుతూ ఉంటారు, దీనికి ఉపశమనం మార్గం ఏంటి, మార్గం ఏంటి, మార్గం ఏంటి అని. సో ఇక్కడ చూడండి, ధ్రువుడికి ఏమి సూచన ఇస్తున్నారు మునులు భగవద్నామాన్ని జపించమని, ఎందుకంటే అది అంత శక్తివంతమైంది, భగవంతుడి నామం, భగవంతుడి అంత శక్తి ఉంది ఆయనకి అందులో. సో అందుకని మనము భగవంతుడి నామాన్ని జపించడం అనేది చాలా ఇంపార్టెంట్ అనే విషయం అర్థం చేసుకోవాలి. ఇంకా అది చాలా దాని ద్వారా అన్నీ అయిపోతాయి. భగవంతుడి నామానికి ఎంత శక్తి ఉందంటే భగవంతుడికి ఉన్నంత శక్తి ఉంది. కాబట్టి భగవంతుడు ఏం చేయగలడు, భగవంతుడి నామం కూడా అవన్నీ చేయగలడు. సో ఈ విషయాన్ని మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి సార్. కాబట్టి మనము ఏ ఉపాయము తోచకున్నా కానీ మనం భగవంతుడి నామాన్ని జపించడం అయితే వదులుకోకూడదు. దాని ద్వారా ఓన్లీ ఏంటంటే మనకు దాని మీద నమ్మకం ఉండాలి, దానిపైన శ్రద్ధ నమ్మకాన్ని మనము ప్రతిదినం పెంచుకోవాలి. అలా పెంచుకోగలిగితే మనకు అది పెద్ద సంపద, అన్నిటికన్నా పెద్ద సంపద అదే మనకి జీవితంలో, ఎందుకంటే అదే మనం రక్షించేది. ఇంకా ఏ సంపద, ఇంకా ఏది రక్షించదు. ఈ విషయం మనం ఎంత బాగా గ్రహించగలిగితే మనకు అంత మంచిది. సో అప్పుడు ఇంకా మనం అంత టెన్షన్ తక్కువ తీసుకుంటాం, ఎందుకంటే మనకు తెలుసు. ఇప్పుడు మనకు నమ్మకం ఉందనుకోండి, భగవంతుడు నామాన్ని జపిస్తే చాలు, భగవంతుడు నాతో పాటు ఉన్నాడు కాబట్టి నాకు ఏం జరిగినా అది మంచి జరుగుతుంది. సో ఆ నమ్మకం ఎంత బాగా ఉంటే మనకు అంత టెన్షన్ తక్కువ ఉంటుంది. సో ఇక్కడ ఇదంతా కూడా ఎందుకంటే భగవంతుడు ఎప్పుడు కూడా తన భక్తుల్ని రక్షిస్తూ సరైన మార్గదర్శనం చేస్తూ ఉంటారు. ఇది కూడా ఇంకొక మంచి పాయింట్ ఏంటంటే, ఎందుకంటే భగవంతుడు ఎప్పుడు తన భక్తుల్ని రక్షిస్తూ సంరక్షిస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ ఈ వీళ్ళు కూడా ఆ భగవంతుడి యొక్క ప్రేరణ, భగవంతుడు ప్రతి ఒక్కరి హృదయంలో పరమాత్మ రూపంలో ఉంటారు కదా, సో ఆ భగవంతుడి యొక్క ప్రేరణ ద్వారా అని ప్రభుపాద ద్వారా రాస్తున్నారు. ఈ మునులందరూ కూడా ఈ సమయంలో ఇక్కడికి వచ్చి యుద్ధ భూమిలోకి మునులు ప్రత్యక్షం అవడం ఇది కొంచెం విచిత్రంగా ఉండొచ్చు. సో అక్కడ ప్రత్యక్షమై వాళ్ళు ధ్రువుడికి ఇలా భగవంతుడు నామాన్ని జపించమని చెప్తారు. సో ఇదంతా కూడా భగవంతుడి ప్రేరణ ద్వారానే ఈ మునులు ఇలా చేశారు. భగవంతుడు అలా ప్రేరణిస్తాడు. సో మనకు ఒక్కొక్కసారి తెలీదు, మనం ఏదైనా ఆపదలో ఉంటే ఇలా బయటపడతాము, మేబీ ప్రతిసారి భగవంతుడు స్వయంగా వచ్చి మనను ఉద్ధరించలేము. ఆయన ఎవరైనా హృదయంలో ప్రేరణ కలిగిస్తాడు. సో ఆ వ్యక్తి సడన్గా ఎవరో ఒకరు వచ్చి మీకు సహాయం చేస్తారు, అటువంటి ఆపదలో మిమ్మల్ని సహాయం నుంచి బయట పంపించేస్తారు. మీకు కూడా తెలియదు ఆ వ్యక్తి ఎవరో, లేకపోతే అటువంటి ఘటన జరుగుతుంది, మీరు ఎటువంటి ఆపదల నుంచైనా బయటపడిపోవచ్చు. అలాంటి సమయాల్లో మీరు అర్థం చేసుకోవాలి, అరే ఇది ఇలా సడన్గా అనుకోని విధంగా నేను ఈ ఆపద నుంచి బయటపడ్డాను, పరిస్థితులు మారిపోయాయి, లేకపోతే ఎవరో వ్యక్తులు, తెలియని వ్యక్తులు కూడా, లేకపోతే తెలిసిన వ్యక్తులైనా వచ్చి సడన్గా మీకు హెల్ప్ చేసి మీరు అనుకోలేదు, మీరు బయటపడిపోయారు కొన్ని సమస్యల నుంచి, లేకపోతే దుఃఖాల నుంచి, ఆపదల నుంచి. సో ఇవన్నీ కూడా ఎలా జరుగుతాయంటే ఏది కూడా అందుకదే జరిగిపోదు, ఇది భగవంతుడు వారి యొక్క హృదయంలో ఉండి వాళ్ళకి ప్రేరణ ఇస్తారు ఈ విధంగా వ్యవహరించమని. సో తద్వారా మీకు భగవంతుడు ఎలా ఎవరి ద్వారా ఏ విధంగా సహాయం చేస్తాడో మనకు తెలియదు. సో అందుకనే మనము ఆ విషయాన్ని కూడా అర్థం చేసుకుని గుర్తించాలి. అప్పుడు అలాంటి సందర్భాల్లో మనం భగవంతుడికి మన కృతజ్ఞత వ్యక్తం చేసుకోవాలి. ఇదంతా భగవంతుడి కృప అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ అందుకనే ఇక్కడ ఏం చెప్తున్నారంటే వీళ్ళందరూ కూడా ఇలా ఆశ్వాసన ఇచ్చారు ధ్రువుడికి, నీకేం కాదు, నువ్వు భగవంతుడు నువ్వు శుద్ధ భక్తుడు, నీకు అసలు ఏమవుతుంది, నీకేం కాదు, భగవంతుడు అందరు భక్తుల్ని రక్షిస్తాడు, నువ్వు జస్ట్ భగవంతుడు నామాన్ని జపించు, నువ్వు మృత్యుని కూడా జయించవచ్చు, ఎవడైనా మృత్యుని జయించవచ్చు, ఈ మోహమాయ అంతా అని. సో ఈ విధంగా వాళ్ళు ప్రోత్సాహిస్తున్నారు అన్నమాట. అందుకనే ఒకవేళ ఒక వ్యక్తి అన్నిటికన్నా ముఖ్యమైన జీవిత లక్ష్యం ఏంటి, అంతే నారాయణ స్మృతి, అంతకాలంలో చనిపోయే ముందు ఒకవేళ మనం భగవద్నామాన్ని జపించగలిగితే అది మనం ఒక గొప్ప విజయం, సక్సెస్ అన్నమాట మన జీవితంలో, అసలైన సక్సెస్. సో అందుకనే అది మనము నిరంతరం ప్రాక్టీస్ చేసామనుకోండి, హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం, ఇక్కడ అదే రాస్తున్నారు ప్రభుపాదుల వారు. అందుకనే అది భగవంతుడి కృప ఉంటేనే అది జరుగుతుంది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. సో ఆ విధంగా మనము జపించగలిగితే అప్పుడు మనము ఈ యొక్క భౌతిక బంధనాలు లేకపోతే భౌతిక సంసారం నుంచి మనం ముక్తులై భగవద్ధామానికి వెళ్ళిపోతాం. సో మళ్ళీ ఎప్పుడు తిరిగి మళ్ళీ జన్మ మృత్యు జరావ్యాధి చక్రంలోకి పడాల్సిన అవసరం ఉండదు. సో అందుకనే ఈ విధంగా ఇప్పుడు ధ్రువుడు కూడా మరి ఎలా ఈ యక్షుల యొక్క మోహమాయ నుంచి బయటపడతాడు, దాని తర్వాత ఇంకా ఏం జరుగుతుంది, మళ్ళీ యుద్ధం జరుగుతుందా, అసలు మరి ఇంకా ఎలా అది యుద్ధం కూడా ముగుస్తుంది అనే విషయాలు కూడా మనం వచ్చే అధ్యాయంలో చర్చించుకుంటాము. సో ఇక్కడ మాత్రం ముఖ్యంగా మనం ఈ విషయాన్ని అర్థం చేసుకోవచ్చు, మొత్తం ఈ అధ్యాయంలో యుద్ధం గురించి ఉన్నా కానీ చూడండి, ఒక మంచి విషయం ఏంటంటే మీరు అనుకోవచ్చు ఏంటి భాగవతంలో ఒకసారి కొన్ని విషయాలు ఇంత విస్తృతంగా యుద్ధం గురించి వర్ణించే ఏమో అవసరం, వాళ్ళు ఏ అస్త్రాలు వదిలారు, ఈయన ఏ అస్త్రాలు వదిలాడు, ఈయన ఎన్ని బాణాలు వదిలారు, వాళ్ళు ఎన్ని బాణాలు వదిలారు, లేకపోతే వాళ్ళు ఏం మాయ సృష్టించారు, ఎటువంటి భయంకరమైన పరిస్థితి సృష్టించారు, లేకపోతే ఎంత భయంకరంగా యుద్ధం జరిగింది. సో మీరు ఇందులో ముఖ్యమైన పాయింట్ గమనించాల్సింది ఏంటంటే ఈ అధ్యాయం కంక్లూడ్ అయిన చూడండి ఎలా సారం ఏంటి, ఎంత పెద్ద యుద్ధం జరిగినా, ఎన్ని బాణాలు పంపించినా, ఎంత అంటే ఇంత భయంకరమైన యుద్ధం జరిగినప్పుడు ధ్రువుడు కూడా ఆయనకు కూడా అర్థం కావట్లేదు అసలు ఏం జరుగుతుందనేది, ఆ సమయంలో ఆయన రక్షించేది ఏంటి, ఇప్పుడు ఆయన బాణాలు రక్షించట్లేవు ఆయన్ని, ఏం రక్షిస్తుంది, హరినామం. సో ఆ విషయం కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇది సారం అన్నమాట. సో ఒక్కొక్కసారి మనం అలా స్టోరీ అంతా విన్న తర్వాత దాని సారాన్ని కూడా మనము గ్రహించగలగాలి. సో అందుకే ఇక్కడ లాస్ట్ శ్లోకంలో ఇది ఇచ్చి ప్రభుపాద వారు దాన్ని వర్ణించారు, చూసారా. అందుకే ప్రభుపాద వారు ఈ అధ్యాయంలో పెద్దగా పర్ఫెక్ట్స్ ఇవ్వలేదు, చాలా మటుకు ఓన్లీ ట్రాన్స్లేషన్స్ ఉన్నాయి, శ్లోకం యొక్క అనువాదం మాత్రమే ఉంది, దాని పర్ఫెక్ట్ పెద్దగా లేదు, కానీ లాస్ట్లో పర్ఫెక్ట్ ఇచ్చారు మళ్ళీ హరినామందు, ఇది సారం కనుక. సో ఇది విషయాన్ని మనం గ్రహించవచ్చు. సో భాగవతం స్పెషాలిటీది అనమాట. ఎన్నో కథలు ఉంటాయి భాగవతంలో. చాలామంది ఒక్కొక్కసారి కథలు గుర్తుంచుకుంటారు కానీ దాని సారం మర్చిపోతారు. సో అన్ని కథల యొక్క సారం ఇదే అన్నమాట. సో ఇప్పుడు మనము మళ్ళీ నెక్స్ట్ అధ్యాయము నెక్స్ట్ ఫ్రైడే రోజు మనము మళ్ళీ కలుద్దామంట. ఫ్రైడే రోజు నెక్స్ట్ అధ్యాయం స్టార్ట్ చేస్తాను, అప్పుడు చర్చించుకుందాము 11వ అధ్యాయం. సో ఈరోజు ఇక్కడే నేను ముగిస్తాను. చాలా చాలా ధన్యవాదాలు మీ అందరికీ ఎంతో ఓపికగా విన్నందుకు. హరే కృష్ణ. శిల ప్రభుపాద్ కీ జై. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జై. సమవేత గౌరవ భక్త వృంద కీ జై. దాయ్ గౌర్ సితనాథ్ ప్రేమనందే హరి హరి బోల్.